వీడు ఓపికి మెచ్చుకోవాలి. మళ్ళా వచ్చి అడిగాడు ఇన్నేళ్ల తర్వాత, ఏవయ్యా ఆనందంగా ఉన్నావా? అసలు టెన్త్ క్లాస్ పరీక్షల రిజల్ట్స్ రాని, ఏవయ్యా ఆనందంగా ఉన్నావా? భలే దొరికావురా నువ్వు నాకు, అసలు నువ్వు నా ఆనందాన్ని చెడగొడుతున్నావు. ఎంసెట్ కి తయారు చేయాలి వాడిని. ఎంసెట్ లో ర్యాంక్ వస్తుందో రాదో, ర్యాంక్ వచ్చింది, ఏవయ్యా ఆనందంగా ఉన్నావా? కౌన్సిలింగ్ అవ్వాలి, నేను అనుకున్న చోట వాడికి సీట్ వస్తుందా రాదా? వచ్చింది, ఏవయ్యా ఆనందంగా ఉన్నావా? వాడికి ఉద్యోగం వస్తుందో రాదో. అంటే నీ ఆనందం ఎవరి మీద ఆధారపడింది? బయట ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడింది. బయట ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటే అసలు మీరు ఎప్పుడైనా ఆనందంగా ఉండగలరా? ఇప్పుడు చెప్పిన ఉదాహరణ మీరు చూశారు కదా. అసలు ఇక ఆనందం ఉన్నది, వాడు పెళ్ళయ్యాక వాడికి మనవడు పుట్టలేదని మళ్ళా బాధ, మళ్ళా మనవడు పెరిగి పెద్దలేదు అని. అంచేత ఆనందం యొక్క అంతు ఎక్కడొస్తుంది? కోరికలు లేకుండా ఉండటమే. ఇందుకు కోరికలు లేకుండా ఉండమని చెప్తున్నావు? కామన్ సెన్స్ తో మీ యొక్క శక్తి ప్రకృతి యొక్క శక్తితో పోల్చుకుంటే ఎంత అల్పమో మీకు అర్థమవుతోంది కదా. విశాలమైనటువంటి సృష్టి యొక్క విశాలత్వాన్ని చూసుకోండి. సూర్యుడిని నడుపుతోన్నటువంటి శక్తి, గ్రహాలను నడుపుతోన్నటువంటి శక్తి, సప్త ఋషులను నడుపుతోన్నటువంటి శక్తి, వాటి చుట్టూ తిరుగుతోన్నటువంటి ధ్రువ నక్షత్రానికి ప్రేరణిస్తున్నటువంటి శక్తి, ఒక్కొక్కటి ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పనిచేస్తుందో మనకు తెలియదు. సూర్యుడు కృత్తికా నక్షత్రం చుట్టూ 26,000 సంవత్సరాలు తిరుగుతాడట. ఈ కృత్తికా నక్షత్రము, సూర్యుడు, ఈ గ్రహాలు అన్నీ కలిసి 24 కోట్ల సంవత్సరాలు ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతాడు. వాళ్ళ క్యాలిక్యులేషన్ ఓపికి మెచ్చుకోవాలి మనం. ఇంత విశాలమైనటువంటి జీవ పరిమాణంలో 60 సంవత్సరాల మన వయస్సు ఎంత? 24 కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో అందులో మన కోరికలెంత? ఈ కోరికలు తీరచం తీర్చపోవటానికి నిజంగా మనకి సామర్థ్యం ఉందా? ఒక్క నిమిషం ప్రశ్నించుకోండి. కోరేసుకోవచ్చు, దానికేంది కోరుకోవటం, ఏదైనా కోరుకోవచ్చు, అభ్యంతరం ఏమే, దాని మీద ఋషులు ఆంక్ష పెట్టడంలే, మీరు కోరుకోండి. జరుగుతుందా జరగదా ప్రయత్నించండి. జరిగితే మీ గొప్ప కాదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు గమనించి ఉంటారు, తగ్గిందనుకోండి, చూశారా నేను ఎలా తగ్గించాను అంటాడు, ఫీజు తీసుకుంటాడు. మనిషి పాపం పోతాడు. అప్పుడేమంటాడు డాక్టర్, నా ముందుగా చచ్చిపోయాడండి, వాడి కర్మ అంటాడు. ఆయన ఫీజు తీసుకుంటాడు, అది వేరే విషయం. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, వాడి కర్మ వల్ల వాడు చచ్చిపోయాడు, మరి బతకటం ఎవడి కర్మ వల్ల బతికాడు? డాక్టర్ మందుల వల్ల, వాడి కర్మ వల్ల అనేది ఆలోచించుకోవటం మనం మర్చిపోతాం, మన మూర్ఖత్వం. అది వెళ్ళొద్దని చెప్పటంలే డాక్టర్ దగ్గరికి. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కూడా మన రోగం నయమైంది అంటే దానికి కారణం ఏంటి అంటే, మన శరీరంలో ఉన్నటువంటి ప్రకృతి యొక్క శక్తి ఆ రోగం యొక్క తీవ్రత కంటే అధిక బలశాలి అని నిరూపించబడింది. అంతే. రోగ నివారణ సామర్థ్యం మీద తగ్గిందనుకోండి, ఏ డాక్టరు ఏమీ చేయలేడు. అంటే పనిచేసేది ఏంటి మళ్ళా అక్కడ? ప్రకృతే. మీ శరీరంలో ఉన్నటువంటి ప్రకృతిగతమైన శక్తులు, అది పని చేస్తాయో పని చేయవో మనకు తెలియదు. వేసుకుంటాం మనం, మనమే అనుకుంటాం పని చేస్తాయి అని. పని చేసినా పని చేసిందేంటి? ప్రకృతి శక్తులే. పని చేయకపోయినా జరిగిందేంటి? విజయం ఎవరు పొందారు? ప్రకృతి యొక్క శక్తులే. ఇంకా దేనికి మీకు ఆనందం, దేనికి మీకు దుఃఖం అనేటటువంటి మానసిక స్థాయి మీరు తెచ్చుకుంటే సహజ సమాధి. ఇంకా సహజ సమాధిలో సాధన చేసేదేమీ లేదు. నేను నిద్రపోయాను అదే సమాధి అంటాడు కబీర్. నేను నడుస్తున్నాను అదే పరిక్రమ. నేను మాట్లాడుతున్నాను కదా అదే స్తోత్రం. శివ మహిమ స్తోత్రంలో కూడా ఒక మానసిక పూజా విధానం తయారు చేశారు శివుడి మీద. దాంట్లో కూడా ఇదే భావం కనిపిస్తుంది, నిద్రా సమాధి స్థితి. నేను నిద్రపోతే కూడా అదే సమాధి. ఈ భావన అయినటువంటి భావన ఎప్పుడైతే మీరు చేసుకుంటారో, ఇంకా ఏ సాధన మీరు చేయాలి చెప్పండి? నేచర్ ఈజ్ ఆన్వేజనైజ్. ఇంకా ఆనందానికి కొరమే ఉంది. ఆ క్షణం నుంచి మీరు ఆనందంగానే ఉన్నారు. మీరు ఎప్పుడైతే బాహ్య విషయాల మీద మీ ఆనందానికి ఒక పెగ్గులాగి పెట్టుకుని దాని మీద మీ ఆనందాన్ని వెళ్లదీస్తారు, ఖచ్చితంగా మీకు ఆనందం రాదు. ఒక కోటీశ్వరుడు గురువుని ఏరోడ్రోమ్ నుంచి తెచ్చుకుంటున్నాడు చాలా సీరియస్ మూడ్ లో. గురువు ఏదో చెప్పబోతే ఊరుకోండి గురువు గారు, నేను ఎప్పుడూ అంతేను, 40 లక్షల రూపాయలు లాస్ వచ్చింది నాకు. భార్య వైపు చూశాడు, ఎందుకంటే అసలైన పారామీటర్ భార్య దగ్గర ఉంటుంది, భార్య మాత్రం విశుద్ధి ఆయన లేదు. అంచేత గురువు గారు ఇంటికి వెళ్లిన తర్వాత ఆయన కాళ్ళు కొడుకోవటం లోకం వెళ్తే అడిగాడు భార్యని, ఏంటి ఇలా అంటున్నాడని, ఏం లేదు 40 లక్షల రూపాయలు లాభం వస్తుందని బిజినెస్ మొదలెట్టాడు, 40 లక్షలే లాభం వచ్చింది. అంచేత మరి అనుకున్న 40 లక్షలు పోయాయి కదా, ఎడవ తెలుసుకుంటే అలా ఆడవచ్చు. సహజో సహజ సమాధి బలి, సహజంగా ఉన్నటువంటి సమాధి చాలా మంచిది అంటాడు. దీనికి నీకే సాధన అక్కర్లే, ఆనందమే కోసే సాధనకి చెప్పేటటువంటి మొట్టమొదటి సాధన మిమ్మల్ని ఆనందంలో ముంచుస్తుంది. కోరిక రాహిత్యము ప్రాక్టీస్ చేయండి నిరంతరము. కోరిక రాహిత్యం ప్రాక్టీస్ చేయడానికి కారణం ఏంటంటే నిజంగా మీ కోరికలకు అస్తిత్వం లేదు, కావలసిన ర్యాంక్ రాలేదు, పిల్లలు గాభరాపడతారు. నాకు తెలిసి చాలా మంది స్టూడెంట్స్ ఎంఎస్సీ వరకు కూడా వాళ్ళు నోట్స్ రాసుకోలేదు, టెక్స్ట్ బుక్స్ కొనుక్కోలేదు. నాకు తెలిసి ఒక స్టూడెంట్ బీఎస్సీలో వాడి పుస్తకాలు చదవాలని తెలియదు, నా ఫ్రెండే అతను, పుస్తకాలు చదవాలని తెలియదు. ఏం చేసేవాడు వాడు, ఆ పుస్తకాలు వెనక అతను సమ్మరీ అని ఉంటుంది చూసారా, చాప్టర్ అయిపోయాక మెయిన్ పాయింట్స్ అని ఇస్తాడు, అది ఒకసారి తిప్పుకునేవాడు అంతే. అదే ఇంపార్టెంట్ రామకృష్ణ, వాడు అంతే రాస్తే మనం అంతా ఎందుకు చదవాలనేవాడు. పాస్ అవుతూ వచ్చాడు వాడు బాగానే, పుస్తకాలు ఎప్పుడు కొనలేవాడు, నోట్స్ అసలు రాయలే. ఏకసంతగ్రాహి ఏదో అద్భుతమైనటువంటి తెలివితేటలు అనుకోకండి, వాడి కర్మ అంతే, వాడికి ఆ డిగ్రీ రావాల్సినటువంటి యోగ్యత ఉంది, వెంటబడే ఆ డిగ్రీ వస్తుంది. ఆ డిగ్రీ రావాల్సినటువంటి యోగ్యత లేదు, మీరు ఎంతో కష్టపడండి, ఎక్కడో అక్కడది ఆగిపోతుంది. ఇది మనసులో ఉంచుకుని కష్టపడండి. అంచేత మాస్టర్ చెప్పారు కదా, చదువుకోకపోయినా చదవకుండా డిగ్రీ వచ్చేస్తున్నా చదువు మానేయకండి. నేను చెప్పిన ఉదాహరణ యొక్క పాయింట్ అర్థం చేసుకోండి, మీరు ఎంత కష్టపడినా మీరు ఎంత చేసినా ప్రకృతి మీ నుంచి ఒక నిర్ణీతమైనటువంటి లక్ష్యాన్ని ఆశిస్తున్నది, ఆ లక్ష్యం వైపు మిమ్మల్ని తోస్తోంది ప్రకృతి. అందువల్లే కదా ఈ పుట్టుకొని పుట్టాం మనం, ఈ శరీరాలు మనం ఏర్పరచుకున్నాం కాదు, ఈ తల్లిదండ్రులు మనం ఎన్నుకున్న వాళ్ళం కాదు, దేన్ని మనం ఎన్నుకోలేదు. ఈ విధమైనటువంటి భావన ఎప్పుడైతే మన మనస్సులో ప్రతిష్ఠం అవుతుందో మనం చేయగలిగిందంతా చేస్తాం, జరిగితే మన గొప్ప కాదు అది. ఎందుకది జరిగింది, ప్రకృతి కూడా మీ నుంచి అదే ఆశించింది. జరగలేదు, ప్రకృతి అది మీ నుంచి ఆశించలేదు, మరి ప్రకృతి ఏం ఆశించింది నీకెందుకు? షీ నోజ్ మీ నుంచి తనకు కావాల్సింది ఎలాగ రాబట్టుకోవాలో ప్రకృతికి తెలుసు అనేటటువంటి నిరంతరమైనటువంటి భావన అఖండమైనటువంటి ఆనందానికి దారితీస్తుంది. దానిని సహజ సమాధి అనేటటువంటి సాధన అంటాం. రెండో సాధన ఆనందమయ కోశ జాగరణకి ఓంకార సాధన. లాహరీ మహాశయ క్రియాయోగము అనే పేరుతో అందించినటువంటి విశేషమైనటువంటి సాధనలలో ఒక గ్రూప్ ఆఫ్ సాధన ఉంది. ఆ సాధన ఆయన ఒక విశేషమైనటువంటి వ్యక్తులు మాత్రమే బహిర్గతం చేయాలి అని చెప్పారు కనుక ఆ సాధనలో చాలా భాగాలు మనం గాయత్రి మహావిద్యాల్లో కవర్ చేసేశాం. కానీ ఈ సాధనలో లారీ మహర్షి చెప్పినవి అని మాత్రం చెప్పే హక్కు నాకు లేదు, ఇంచేదంటే అది ఆయన చెప్పొద్దన్నాడు కనుక. కానీ గాయత్రి మహావిద్యాన్ సాధనలోనే ఆయన చెప్పిన సాధనలు కూడా ఇమిడి ఉన్నాయి. గాయత్రిని మించి ఏ సాధన వెళ్లదు అనేదానికి ఇదొక ఉదాహరణ. ఆయన సాధనలో లారీ మహాశయ యొక్క క్రియాయోగ సాధనలో ఓ అద్భుతమైనటువంటి రహస్యం చెప్తాడు ఆయన. 24 కోట్ల సంవత్సరాల పరిణామ క్రమం గురించి మనం చర్చించుకున్నాం ఇందాక, ఒక మాట మాట్లాడాం మనం, అది ఈ శరీరంలో ఉండే మనము ఇంకొక 10 సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతాం అనుకుంటే పూర్తయిపోతుంది. ఓ 10 సంవత్సరాలలో 24 కోట్ల సంవత్సరాల యొక్క పరిణామ క్రమాన్ని మీరు పూర్తి చేసేసుకోవచ్చు. ఏమిటక్కడ సాధన అంటే ఓంకార సాధనే. ఆ ఓం అనేటటువంటి శబ్దానికి అంత శక్తి ఉంది, ఉందా అంత శక్తి? మరి రామ్ అనేటటువంటి శబ్దమే వాల్మీకి ఉపయోగించాడు, త్యాగరాజు ఉపయోగించాడు, అనేక మంది భక్తులు దాన్ని ఉపయోగించుకున్నారు, జీవన్ముక్తులయ్యారు. అదే పదం మనం ఉచ్చరించుకుంటున్నాం. ఎక్కడ ఏ కదలిక ఉన్నట్టు కనిపించటంలో ఉంది, ఎక్కడో కదలిక, కానీ కనిపిస్తున్నటువంటి కదలిక లేదు. దానికి కారణం ఏంటి అంటే దీనిని మనం మన యొక్క ఆరు చక్రాల మీద ఉపయోగించుకోవటం లేదు. అదే రహస్యం. ఈ ఓంకార సాధనను నిరంతరంగా ప్రకృతిలో గుంజాయమానమవుతూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంటే ఆ సన్నని శబ్దం మీకు వినిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని ఆపలేదు మీరు. ఆఖరికి ఏసీ ఆన్ చేసుకున్నా దాని గొడవ వచ్చేస్తూనే ఉంటుంది. ఆ శబ్దాన్ని లేకుండా మీకు ఏసీ కావాలంటే కుదరదు. అలాగే ప్రకృతి ఉండాలి అంటే ఓంకార శబ్దం లేకుండా ప్రకృతి ఉండదు. రెండు అవినాభావ సంబంధం, బొమ్మ బొరుసులాగా. అంచేత ఓంకార శబ్దం వినటానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, అది నిరంతరము ప్రకృతిలో గుంజాయమానం అవుతూనే ఉంటుంది. దాన్నే అనహత నాదము అంటాం. మనకి 10 రకాలైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5+5 10 రకాలుగా ఓంకారము వివర్తన చెంది, రిఫ్రాక్ట్ అయి ఆ ఇంద్రియాల మీద అది తగిలి మళ్ళా వెనక్కి తిరిగి గుంజాయమానం అయినప్పుడు 10 రకాలైనటువంటి శబ్దాలుగా, దశ విధములైనటువంటి నాదాలుగా మీకు ఓంకారం వినిపించవచ్చు. దీన్ని చేయటానికి సాధన, రాత్రి మీరు పడుకునే ముందు చెవులలో దూరి పెట్టేసుకోండి, బాహ్య శబ్దాలు ఏమీ వినిపించకుండా వింటూ ఉండండి. ఈ ఆనందమయ కోశ సాధనలో మీరు చేసేది ఏం లేదని ముందే చెప్పానుగా. సహజ సమాధి స్థితికి కూడా మీరు చేసేది ఏం లేదు, వదులుకునేదే. ఇక్కడ కూడా నాదయోగ సాధనలో మీరు చేసేది ఏం లేదు, చెవుల్లో దూరి పెట్టుకోటే. దూరి పెట్టుకుని వినండి శబ్దాలు. రకరకాలైనటువంటి శబ్దాలు వినిపిస్తాయి, కానీ ఏ విధమైనటువంటి శబ్దాలు వినిపిస్తాయి అనేది మాత్రం ముందు మనం తెలుసుకోకండి. పుస్తకాలు చదవకండి. ప్రమాదం ఏంటంటే చదివారో అది వినిపించటం మొదలు పెడుతుంది. వచ్చిన ప్రమాదం అది అలాంటి లాగా వినిపిస్తుంది. అంచేత నేను ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఫలితాలు రావచ్చునో చెప్పను. కారణం అది, దాని నుంచి మళ్ళీ బయటపడటానికి చాలా అవస్థపడాలి మీరు ఆ ప్రీకన్సీవ్ నోషన్ నుంచి. అసలు నోషన్ లేకపోతే తేలిగా కూడా అసలు ఏమవుతుందో మనకు తెలియదు. వింటానికి ట్రై చేస్తున్నాం, వినండి. ఖచ్చితంగా ఏదో వినిపిస్తుంది 2-3 రోజుల్లో. వినిపించిన దాన్ని మీరు వింటూ ఉంటూ ఉంటే ఓ అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనందం మీకు లభిస్తుంది. ఆ ఆనందం యొక్క మత్తు ఎంతలా ఉంటుంది అంటే, లారీ మహాశయ దశాశ్వమేధ ఘాట్లో ఈ సాధన చేసుకుని స్నానం చేయడానికి గంగ నది ఒడ్డుకు వచ్చేవాట. స్నానం చేసి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పండాలు, లోకల్ పీపుల్, వాళ్ళకి తెలియదు కదా అప్పటికి ఇంకా ఈయన ఎవరు, ఎప్పుడు తాగింటాడు, ఎప్పుడు మత్తులో ఉంటాడు. మనకు అలా ఉండేది ఆ మత్తు. ఆ ఓంకార సాధన, ఆ నాద సాధన యొక్క మత్తు ఎలా ఉంటుంది అంటే, లలితా సహస్రనామాలలో దానిని వారుని మరవిహల అంటే లలితా సహస్రనామంలో తాగమని చెప్పారు అనుకుంటారు. కాదు, ఇప్పుడు నేను చెప్పాను లారీ మహాశయ తాగాడా, అదే తాగలే, తాగిన వాడితో పోల్చాం మనం. ఇంకంటే మన స్థాయి అంత, సాధారణ మానవుడు అంతవరకే ఆలోచించగలడు. అంత అనంతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మత్తు. ఆ మత్తు మీకు ఎప్పుడైతే నాద సాధనలో లభించటం మొదలెడుతుందో. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆనందమయ కోసే సాధన తక్షణమే ఫలితాలు ఇస్తుంది. ఇంకంటే ఆనందం కదా, ఆ అన్నం తిన్నా ఆకలిస్తోంది, కడుపు ఎప్పుడు నిండుతుంది 5 సంవత్సరాల తర్వాత, తక్షణమే. అంచేత ఆనందమయ కోసే సాధనలు తక్షణమే ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పుడు మీరు ఆనందంగా ఎలా ఉండాలో ఇందాక చెప్పాను నేను. సహజ సమాధిలో ఎప్పుడు మీరు ఆనందంగా ఉంటారు, ఆ క్షణం నుంచే. ఇంకా మీకు బాధ ఉంది, కోరికలు ఉన్నాయి, ఇంకా మీ ఆనందాన్ని ఎవరు దోచుకోగలడు. అలాగే ఈ నాద సాధనలో కూడా ఓమని మీరు అనకండి, మీరు అనే ప్రసక్తే లేదు. మీరు చేసేది ఏంటంటే చెవులు మూసుకోవటం, చెవులు మూసుకుని కళ్ళు కూడా మూసేసుకుని ఏకాంతమైనటువంటి ప్రదేశంలో బాబా ఉండి దేవలు కుట్టవు అని గ్యారంటీ ఉంటే, లేకపోతే దేవల యొక్క రెక్కల చెప్పుడు మీకు ఓంకారంలా వినిపించవచ్చు. ఆ ప్రవాహం ఉంది అది. దేవలకి కాస్త మరి ఏం చేసుకుంటారు, ఉడమస్సు ఏదైనా రాసుకోవచ్చు. కాస్త ఎంత అనుకూలమైనటువంటి సుఖకరమైనటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటారు, ఏర్పరచుకోండి. నాదాన్ని వినండి. రెండు మూడు రోజుల్లోనే మీకు నాదం వినిపించడం మొదలెడుతుంది. ఏదో ఒక నాదం, అది ఏదైనా కానివ్వండి, మీరు దాని గురించి అది రైటా తప్ప, ఇది ఓంకారంలా ఉందే, ఇది ఓంకారంలా లేదే, అదంతా మీకు అనవసరం. ఇంచేత నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మీకు ఆ వినిపించినప్పుడే ఓంకారం, దాని మీద మీరు మనస్సు లగ్నం చేసుకుంటూ ఉండటానికి ట్రై చేసుకోండి. ఇది నాద సాధన. ఈ నాద సాధనలో గురుదేవులు ఏం రాస్తారు అంటే, అరవై నాలుగు రకాలైనటువంటి నాదాలు విన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అదేంటి, సాధన యొక్క, సాధకుడి యొక్క ఆత్మబలం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అతి సహజమైనటువంటి వెరీ 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 నార్మల్ ఆధ్యాత్మిక సాధకుడు కూడా 10 రకాలైనటువంటి నాదాలను వినగలడు అని ఆ నాదాలకి పేర్లు ఇచ్చాడు. ఆ పేర్లు సరవటానికి నాకు అభ్యంతరం లేదు. ఇచ్చేంటే ఆ పేర్ల వల్ల ఆ నాదాలు ఏంటో మనకు అర్థం కావు, కనీసం నాకు అర్థం కాలే. ఒకటి సంహారక నాదము, రెండు పాలక నాదము, మూడు సృజక నాదము, నాలుగు సహస్రబల నాదము, ఐదు ఆనందమండల నాదము, ఆరు చిదానంద నాదము, ఏడు సచ్చిదానంద నాదము, ఎనిమిది అఖండ నాదము, తొమ్మిది అగమ నాదము, 10 అలఖ నాదము. ఈ 10 రకాలైనటువంటి నాదాలు ప్రతి సాధకుడు ప్రయత్నం చేస్తే చాలా త్వరలో వినగలడు. విన్నప్పుడు ఈ పేర్లకు అర్థం తెలుస్తుంది, ఏ పేరు గల నాదం అతనికి వినిపించిందో. దీని తర్వాత బిందు సాధన. బిందు సాధన అనేది సాధారణంగా మామూలు పాతంజలి యోగ శాస్త్రంలోనూ వాటిలోనూ బ్రహ్మచర్య సాధనగా చెప్పబడింది. స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి పరస్పర ఆకర్షణను దాటివేసి పరబ్రహ్మం మీద, ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూపం మీద రక్తి పెంచుకునేటే బ్రహ్మచర్యము అని. కాని ఇక్కడ ఆనందమయ కోశంలో బిందు సాధన అంటే ఆ బిందువు గురించి చెప్పటం లేదు వాళ్ళు. అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో ఏమున్నదో బ్రహ్మాండంలో కూడా అదే ఉంది. మానవ శరీరంలో ఏమవుతూ ఉన్నదో బ్రహ్మాండంలో కూడా అదే ఉన్నది. అంచేత బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి శక్తిని మీరు ఆకర్షించదలుచుకుంటే, మీ శరీరంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి శక్తికి అనుగుణ్యంగా ఉన్నటువంటి భాగాన్ని కనుక మీరు స్పృశించగలిగితే అదొక విద్య, అదొక సాధన. దానినే మనము ఏలూరు క్యాంపులో అనుకుంటా పిండాండ బ్రహ్మాండ సమన్వయముగా నేర్చుకున్నాం మనం. కానీ పిండాండ బ్రహ్మాండ సమన్వయంలో మన చేతులు ఇంద్రుడని, కుడికన్ను సూర్యుడని, ఎడంకన్ను చంద్రుడని, మూడవ కన్ను అగ్ని అని ఇలా రకరకాలుగా మనం చెప్పుకున్నాం కదా. ఇచ్చేత అన్ని రకాల దేవతా శక్తులు కూడా మన శరీరంలోనే బిందు రూపంలో నివసిస్తూ ఉంటారు. ఆ దేవతాశక్తుల్ని మీరు మేల్కొల్పాలి అంటే ఓ బ్రహ్మాండమైనటువంటి జనరేటర్ని ఆన్ చేయాలి. ఒక బిందువుని నొక్కితే చాలు, మీరు స్విచ్ అంటే ఓ బిందువేగా, ఆ బిందువుని మీరు నొక్కితే ఈ జనరేటర్ ఆన్ అవుతుంది. అలాగా మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 33 బిందువులు ఉన్నాయి. ఆ 33 బిందువుల్ని కనుక మనం అర్థం చేసుకుని దాన్ని కనుక మనం ఉపయోగించుకోగలిగితే మన శరీరంలో ఉన్నటువంటి 33 కోట్ల దేవతలను మనము ఉపయోగించుకోవచ్చు. 33 కోట్లు అనేది రెండు రకాలుగానే ఉపయోగపడుతుంది అనుకుంటా. దీని మీద ఒక కళ ఒక కళ రాస్తారు, ఆ రెండూ నాకు నమ్మబుద్ధి కాదు. ఒకళ్ళు ఏం రాస్తారు అంటే 33 రకాలు. కోట్లు అంటే శిష్య కోటితో వచ్చాడు శంకరాచార్య గారు అంటే కోటి మంది శిష్యులు వచ్చారనా, శిష్యులు అనేటువంటి శ్రేణితో వచ్చారు. అలా 33 రకాలైనటువంటి దేవతా శక్తులు ఉన్నాయి, దాటిని 33 కోట్లు అంటారు. కానీ ఋషులు మాత్రం ఆ కోట్లు అనేటువంటి పదము నిజంగా కోటి అనేటువంటి అర్థంలోనే వాడారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరి మీ ఆనందమయ కోశ సాధనలో మీ బిందు సాధన దేన్ని కరెక్ట్ అని చెప్తుందో మనం కాలమే నిర్ణయించాలి. 33 రకాల దేవతా శక్తులు ఉన్నాయా, లేకపోతే 33 పక్కన 2 సున్నాలు, ఇంకో 2 సున్నాలు, ఇంకో 3 సున్నాలు, ఇంతమంది దేవతాశక్తులున్నాయా. కానీ మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ మాత్రం ఏంటి అంటే, మన శరీరంలోని ప్రతి అణువు కూడా ఒక దేవతాశక్తే. ఇచేత ఒక చిన్న పరమాణువు, భౌతికమైనటువంటి పరమాణువు, దాని యొక్క శక్తిని కనుక విస్ఫోటన చేసి భారతీయులు నాటినటువంటి ఆ సనాతన ధర్మము అనేటటువంటి బిందువు పోవటంలే. ఇది బిందు సాధన అంటే మీ ఆలోచనలు ఒక పటిష్టమైనటువంటి బిందువుగా మారాలి. గాయత్రి మంత్రం ఒక బిందువు, దుర్గాదేవి ఒక బిందువు, మహాలక్ష్మి సాధన ఒక బిందువు. ఆ మహాలక్ష్మి సాధన చేసినటువంటి వాడి శక్తి ఎంత ఉంటుంది? ఆ అనంతమైనటువంటి ఐశ్వర్యం యొక్క శక్తిని నేను అర్థం చేసుకోగలుగుతున్నారు కదా. అంచేత మహాలక్ష్మి అనేటటువంటి బిందువు ఒక విశాలమైనటువంటి ఆటం బాంబుగా విస్ఫోటన చెందుతుంది. కార్ల్ మార్క్స్ యొక్క బ్రెయిన్ లో కమ్యూనిజం ఒక మహాశక్తిగా మారింది. గాంధీ గారి మనస్సులో గాంధీజం అదొక పెద్ద ఇజంగా మారింది. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ వాటిలో అదొక పేపర్ కింద డెవలప్ చేస్తారు, ఇజం కింద. అంచేత మీ యొక్క బిందువు మస్తిష్కము ఈ బ్రహ్మాండంలో ఏ ఇజం ని స్టార్ట్ చేయగలదో, లేక మహాభారతానికి కావలసినటువంటి సాధన. మహాభారతం అంటే ఏంటంటే ఈ సంపూర్ణ ప్రపంచము కూడా ఆ భగవంతుడి యొక్క వెలుగుతో నిలిగిపోయినటువంటి ప్రపంచము రావాలి అనేటటువంటి సాధన. మహాభారత యుద్దం అంటే ఏదో భారతదేశం గొప్పదైపోవాలి, భారతదేశం తిరిగి జగద్గురు పీఠం ఆక్రమిస్తుంది అనేటటువంటి భావన ఉంటుంది మనకి. ఆక్రమించదు, జరుగుతుంది. అది వెంతులు వచ్చింది, చీకటి పోయింది. ఎలా పోతుంది చీకటి? పోతుందంటే ఆ విధంగా భారతదేశం యొక్క సనాతన ధర్మము యొక్క కిరణాలు అనంతమైనటువంటి వెలుగుతో కేవలము పృథ్వీనే కాకుండా అతి త్వరలో అంతర్గ్రహ కూటమి ఏర్పడవచ్చు అని భవిష్యవాణి ఉంది. ఇప్పుడేముంది? యుఎన్ ఉంది, యునైటెడ్ నేషన్స్, ప్రపంచంలో ఉన్నటువంటి పృథ్వీ మీద ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి, అసోసియేషన్ గా, ఆర్గనైజేషన్ గా. రేపు ఈ గాయత్రి సాధన వల్ల మన యొక్క అతీంద్రియ సామర్థ్యాలన్నీ డెవలప్ అయి పృథ్వీ యొక్క అభివృద్ధిని కాంక్షించేటటువంటి మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి చేతనత్వాలు ఉన్నాయి, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి చేతనత్వాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా కలుపుకుని ఒక అంతర్గ్రహ కూటమి ఏర్పడి దాని యొక్క హెడ్ క్వార్టర్స్ భారతదేశంలో ఏర్పడినా మీరు ఏమి కంగారు పడక్కర్లేదు. మహేష్ యోగి యొక్క వేదిక్ స్కూల్ బీజాలు మధ్యప్రదేశ్లో నాటబడ్డాయి, ఇంకెక్కడా ఇప్పటికి రాలేదు. కానీ మధ్యప్రదేశ్లో హెవెన్ ఆన్ ఎర్త్ భూమి మీద స్వర్గము దింపటానికి కావలసినటువంటి చేసే ప్రయత్నాలలో అద్భుతమైనటువంటి ప్రయత్నం ఒకటి మధ్యప్రదేశ్లో మొన్ననే ఓపెన్ చేశారు. ఆయన ఇంకొక రకమైనటువంటి సాధన కూడా చెప్తున్నాడు మహేష్ యోగి. దేశం యొక్క అఖండ విజయం, ఏ దేశము కూడా ఏ దేశంతోనూ ఓడిపో అక్కర్లేదు, అన్ని దేశాలు పరస్పరము కలిసిమెలిసి జీవించవచ్చు అనేటువంటి సాధన నేర్పడానికి ట్రై చేస్తున్నాడు. ఒక స్పెషల్ ఛానల్ ఓపెన్ చేశాడు. మరి ఎందుకు ఇక్కడ రావటం లేదు? మరి హైదరాబాద్ లో వస్తుందని నిన్ననే కొంతమంది చెప్పి ఒక పుస్తకం ఇచ్చి వెళ్లారు, ఆ వేద ఛానల్ అని. మరి దానికి మన వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేయగలిగితే మన వాళ్ళ దగ్గరికి వెళ్లి మాకు ఈ టీవీ కరెక్టే రావటం లేదు, జెమిని టీవీ కరెక్టే రావటం లేదు, స్టార్ అసలు రావటమే లేదు అని బంబాడు చేయటానికి బదులు అందరం కలిసి ఒకసారి వాళ్ళ దగ్గర ఆ వేద విజన్ ఛానల్ తీసుకురావటానికి వేరే ప్రయత్నమైనా చేసుకోవచ్చు. లేకపోతే మనం 200-300 మందిని కలిస్తే మనమే ఆ ఛానల్ పెట్టేసుకోవచ్చు. అదేం పెద్ద కష్టం అవుతుందో, అప్పుడు కాస్ట్లీ కాదు. ఆ విధమైనటువంటి ఆలోచనలు కూడా బిందు సాధనే. బిందు వేషం, డ్రాప్ వేషం, చివరికది ఎలాంటి మహాశక్తిగా రూపొందుతుందో మనకి తెలియదు. ఆ బిందు సాధన యొక్క ఈ విధమైనటువంటి ఉపయోగాలను తెలుసుకుంటూ కుంతీదేవి చేసినటువంటి మహాభారత సాధన, పంచతత్వాల మీద సాధన, గురుదేవులు చేసినటువంటి సూక్ష్మీకరణ సాధన, సింపులే సాధన మాత్రం, చేసే విధానము కూడా సింపులే. కానీ చెప్పాను కదా, ప్రతి గొప్ప సాధన సింపుల్ గానే ఉంటుంది. అదే బ్లేడ్ ఉపయోగిస్తాడు మన జేబు కొట్టేవాడు, అదే బ్లేడ్ ఉపయోగిస్తాడు చిన్న కుర్రాడు తన చేయి కోసుకోవడానికి, అదే బ్లేడ్ ఉపయోగిస్తాడు బ్రెయిన్ సర్జన్ ఫలితాలు మారుతాయి. ఉపయోగించుకునే విధానాన్ని బట్టి బ్లేడ్ అంటే దీనిని కళా సాధన అని పిలుస్తాం. మనం ఇప్పుడు చేయబోయేటటువంటి మహాభారత సాధన లేక పంచతత్వాల మీద ఆధిపత్య సాధన. గురుదేవులు దీన్ని పంచ వీరభద్ర సాధన అన్నారు. కళ్ళు మూసుకుని ఏకాంత ప్రదేశంలో మూలాధార చక్రం మీద రమ్ అనేటటువంటి శబ్దాన్ని ఉచ్చారణ చేస్తూ ధ్యానం చేస్తాం. మనస్సు మూలాధార చక్రం మీద ఉంటుంది. రమ్ అనేది సుశీకరణ సాధన బుక్ ఉందా, ఆ కవర్ పేజీ చూపిస్తే ఇంకా ఈజీ అవుతుంది. ఆ కవర్ పేజీ మీద ఆ సాధనకు కావలసినటువంటి డీటెయిల్స్ అంతా ఆ కవర్ పేజీ మీద ఉన్నాయి. మూలాధార చక్రము పెట్టిన తర్వాత చూద్దాం, లేకపోతే అది ఆ బిందు వెళ్ళిపోతుంది. బిందు సాధన చేయటం మొదలెట్ వస్తారు. మూలాధార చక్రము పసుపు రంగు చతుష్కోణము, అంటే ఒక పసుపు రంగు చతుష్కోణములో రమ్ అనేటటువంటి అక్షరము అలా నిరంతరము బయటికి వస్తోంది అనేటటువంటి భావన మీరు చేసుకోగలిగితే పృథ్వీతత్వం మీద ఆధిపత్యం లభిస్తుంది. అర్ధచంద్రాకార రూపంలో వమ్ అనేటటువంటి శబ్దము స్వాధిష్టాన చక్రం దగ్గర నుంచి వస్తోంది అనేటటువంటి భావన, చంద్రకళ వలె అర్ధచంద్రాకారములో తెల్లని ఆకృతి శబ్దము వమ్ జలతత్వం మీద ఆధిపత్యం వహిస్తుంది. ఆరెంజ్ కలర్ ట్రయాంగిల్ త్రిభుజం, మణిపూరక చక్రంలో శబ్దము రమ్. ఇందాక నేను తప్పు చెప్పాను, పృథ్వీదానికి పృథ్వీదానికి రమ్ కాదు, లమ్ ఎల్ఏఎం లమ్. స్వాధిష్టాన చక్రానికి వన్, మణిపూరక చక్రానికి రమ్. ఎరుపు రంగు లేకపోతే ఆరెంజ్ కలరు త్రికోణము, అగ్నితత్వ సాధన. ఈ సాధన వల్ల మరి దేనివల్ల నాకు తెలియదు, కానీ ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళా నేను, గ్యాస్ సిలిండర్ అంటుకుంది. కొత్త ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశానికి నూతనం పెట్టుకున్నారు, ఆ తలుపుకి గ్యాస్ సిలిండర్ అంటుకుంది, గ్యాస్ బర్న్ అవుతోంది. మణిపూరక చక్రం దగ్గర రమ్ అనేటటువంటి బీజాన్ని మీరు నిరంతరం చూస్తే అగ్ని ప్రమాదం తప్పుతుంది. తప్పినప్పుడే అవలే, కేవలం ఆ తలుపు నల్లబడింది తప్ప ఇంకే అవలే, గ్యాస్ మొత్తం కాలిపోయింది, సిలిండర్ మొత్తం కాలింది, కానీ గ్యాస్ సిలిండర్ బస్ట్ కాలే. అదృష్టం అనండి, ఈ సాధన విధానం అనండి, తెలియదు నాకు. నా అనుభవంలో జరిగిన ఒక చిన్న సంఘటన అది. అగ్ని మీద ఆధిపత్యము ఇంత చిన్న ప్రక్రియ వల్ల వస్తుంది. మణిపూరక చక్రం మీద ఎరుపు రంగు త్రికోణము, శబ్దం ఏంటి, రమ్ అని, అంటే రమ్ అనేటటువంటి శబ్దము ఆ త్రికోణం నుంచి పల్సేట్ అవుతున్నటువంటి భావన. హృదయము అనాహత చక్రము, ఆకుపచ్చని రంగు, రౌండ్ గోళాకృతి ఆకుపచ్చని రంగు. ఎం అనేటటువంటి శబ్దము రోగ నివారణకి అద్భుతంగా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా యాంటీబయాటిక్ గా. మీరు ప్రయోగం చేసి చూసుకోవచ్చుది, మీరు ఛాలెంజ్ చేయవచ్చుది. యాంటీబయాటిక్ ఎక్కడైతే వాడుతారో, మీరు ఏ పరిస్థితుల్లో అయితే వాడాల్సి వస్తుందో ఆ పరిస్థితుల్లో మీ యొక్క అనాహత చక్రం నుంచి ఆకుపచ్చని గోళాకృతి గ్రీన్ కలర్ విజువలైజ్ చేసుకుని ఎం అనేటటువంటి శబ్దాన్ని మీరు ఉచ్చారణ చేసుకుంటూ ఉంటే చాలా రోగాలు నివృత్తి అవుతాయి. ఒక పర్టికులర్ కేసులో హైలీ డయాబెటిక్ జువలైన్ డయాబెటిక్, ఇంకా పిల్లలు పుట్టారు, ఆ ఫైలోపియన్ ట్యూబ్స్ ఇంటెస్టైన్స్ ఆ కావాల్సినటువంటి పిల్లలు పుట్టేటటువంటి దారి మొత్తం కూడా ఇన్ఫెక్ట్ అయిపోయింది, సెప్టిక్ అయిపోయింది అని చెప్పారు డాక్టర్లు. సరే పెళ్లి చేసుకోకండి అన్నారు. సరే పెళ్లి చేశారు, పెళ్లి చేసిన తర్వాత పిల్లలు లేరు. పెళ్లి 22 ఏళ్ళు 23 ఏళ్ళు అయింది, మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయింది ట్రాక్. ఈ సాధన గ్రీన్ కలర్ ఎం సాధన చేసిన వాళ్ళకి గ్యారంటీగా అది క్లీన్ అవుతుంది. పుట్టారు పిల్లలు, అది అసంభవం కాదని చెప్తున్నా ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా చూసుకోవచ్చు. ఇది అద్భుతమైనటువంటి సాధన, సంపత్తే ఉండక్కర్లే. ఇంకేంటే ఆనందమే క్వశ్చన్ కనుక. మీకు ఆనందం దాంతో కలుగుతుంది అంటే ఆ రోగ నివారణ. కానీ మొదటిది మాత్రం మర్చిపోకండి, సహజ సమాధి. రోగ నివారణ అయినా అవ్వకపోయినా వీడు మాత్రం ఆనందంగానే ఉంటాడు, కానీ ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంటాడు. యాంటీ ఇన్ఫెక్టివ్ ట్రీట్మెంట్ కి ఈ అనాహత చక్ర సాధన చాలా బాగా పనిచేస్తుంది. దాని తర్వాత ఆకాశతత్వ సాధన, నీలపు రంగు, అందాకృతి. దాంట్లో హమ్ అనేటువంటి అక్షరం బహిర్గతం అవుతుంది అనేటువంటి భావన, మూలాధారము లం, స్వాధిష్టానము వన్, మణిపూరకము రన్, అనాహతము యం, విశుద్ధి హమ్. వాటి షేప్స్ కూడా గుర్తుంచుకోండి, పసుపచ్చని స్క్వేర్ చతురస్రము పృథ్వీతత్వం, అర్ధచంద్రాకృతి తెల్లగా స్వాధిష్టానం, త్రికోణము ఎర్రగా మణిపూరకము, గోళాకృతి ఆకుపచ్చగా అనాహతము, అండాకృతి నిశుద్ధి. దీని మొత్తం బొమ్మ ఆ శుష్యీకరణ సాధన దాని మీద ఉంది. దాన్ని మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే చాలు, మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా ఆనందం కోసం సాధనకి కావలసినటువంటి సాధనలు మనం నేర్చుకున్నాం. ఈ సాధనలతో పాటు ఒక చిన్న విషయం ఇంకోటి గుర్తుంచుకోండి, ఏ సాధనైనా ఫలవంతం అవ్వాలి అంటే దీక్ష చాలా అవసరం. ముఖ్యంగా గురు దీక్ష చాలా అవసరం. చాలా మందికి ఒక అభ్యరహితమైనటువంటి ఆలోచన ఏంటి అంటే గురు దీక్ష అంటే ఇంకొక వ్యక్తి ఎవడో వచ్చి మీ చెవిలో ఏ సాధనైనా ఫలవంతం అవ్వాలి అంటే దీక్ష చాలా అవసరం. ముఖ్యంగా గురు దీక్ష చాలా అవసరం. చాలా మందికి ఒక అభ్యరహితమైనటువంటి ఆలోచన ఏంటి అంటే గురు దీక్ష అంటే ఇంకొక వ్యక్తి ఎవడో వచ్చి మీ చెవిలో చెప్తే అది గురు దీక్ష అని. పుస్తకంలో చూసి చేసినా ఆ పుస్తకంలో ఆశీర్వాడు మీకు గురువు అవుతాడు. ముఖ్యం అది కాదు, ముఖ్యం ఏంటి అంటే ఆ పుస్తకంలో చెప్పినట్టు చేయటం. గురు దీక్ష అంటే అర్థం ఏంటి అంటే ఆ గురువు చెప్పింది చేయటం. ఈ పుస్తకం రాసిన ఆయన శ్రీరామ శర్మ ఆచార్య ఇలా చెయ్యి అన్నాడు, అది మీరు చేశారనుకోండి ఫలితాలు వస్తాయి, ఆయన మీకు గురువు అవుతాడు. కానీ చాలాసార్లు నాకు బాధ కలిగించేటటువంటి విషయం ఏంటి అంటే వేలకి వేలు ఖర్చు పెట్టి పెళ్లితో సమానంగా చేసేటటువంటి థర్డ్ మ్యారేజ్ సెరమనీస్ చూశాను నేను. యజ్ఞోపవీతాలు ఎందుకు ఉపయోగపడ్డాయంటే వీపు గోక్కోవటానికి ఉపయోగపడుతున్నాయి, లేకపోతే తాళం చెవులు కట్టుకోవటానికి ఉపయోగపడుతున్నాయి. అవి రెండు తప్పే. ఎందుకు తప్పు? యజ్ఞోపవీతం అనేది ఒక అద్భుతమైనటువంటి మంత్రము. గాయత్రి మంత్రం యొక్క అద్భుతాలు నేను పూర్తి చేయలేను. గురువు గారు రాసిన దాంట్లో నేను ఎంత చెప్పగలిగి ఉంటానని మీ ఉద్దేశం పుస్తకాలలోనే అక్షరాక్షరం చెప్పానన్నా మీకు చెప్పలేను, అసంభవం అది. ఇంకా ఆయన ఎంత రాసి ఉంటాడు, ఆయన చదివిన దాంట్లో అంత అద్భుతమైనటువంటి గాయత్రి మంత్రము నేను ఈ రోజు నుంచి స్వీకరిస్తున్నాను అనే దానికి అది ఒక లైసెన్స్. మన కార్ డ్రైవింగ్ లైసెన్స్ అది ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం, కావలసినటువంటి అధికారి చూపించమన్నప్పుడు చూపిస్తావా చూపించావా? మరి ఈ ఉపవీతాన్ని, ఈ యజ్ఞోపవీతాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? అది దీక్ష అంటే. దీక్ష అంటే ఒక గురువు కాదు, ఆ మన మెడ మీద ఉన్నటువంటి ఆ తాడుని ఆ యజ్ఞోపవీతానికి. ఒక డ్రైవింగ్ లైసెన్స్ కి ఇచ్చేపాటి మర్యాద ఏమైనా మనం ఇస్తున్నావా అని. అది దే దీక్షకి సంకేతం, అది మీ జీవితాలను మార్చివేయటానికి కావలసినటువంటి సంకేతము, ఋషి నుంచి దేవర్షి స్థితికి తీసుకువెళ్లేదాని సంకేతం. కనుకే అన్ని వేలకు వేలు ఖర్చు పెట్టి ఆ యజ్ఞోపవీత సంస్కారాలు చేసుకునేవాళ్ళు. ఇప్పటికీ చేస్తారు చాలా మంది, చాలా డబ్బులు ఖర్చు పెట్టి. రెండో రోజు నాకు ఎక్కడ కనిపిస్తుంది అంటే అది ఒక పెద్ద కనిపిస్తుంది. వాడు ఎప్పుడో ఏదైనా ఒక పుణ్యకార్యం సత్యావతం ఏదో ఉన్నప్పుడు దొరుకుని వేసుకుంటాడు. మళ్ళీ వాళ్ళ నాన్న ఆడ వస్తే ఇంకా తెలుస్తాడేమో, ఇంకా నాన్నలో ఆ మాత్రం ఉంది, ఈ కాలపు నాన్నలకు అసలు అదేంటో కూడా తెలియదు. అలాంటి దిగజారతం రాకుండా మన సనాతన ధర్మానికి దీక్ష వహించటం కూడా గురుదీక్షే. గురుత్వము అంటే శ్రేష్ఠత్వము, గురుదీక్ష అంటే నేను శ్రేష్ఠుణ్ణి అవుతాను అనేటటువంటి నిర్ణయం. అంటే ఒక అద్భుతమైనటువంటి సాధకుడి దగ్గర, ఒక అద్భుతమైనటువంటి మంత్రవేత్త దగ్గర మీరు మంత్రం తీసుకుని మీరు ఆ మంత్రాన్ని సాధన చేయలేదనుకోండి, ఆ దీక్ష వేస్తే గురువు మంత్రం ఇవ్వను అంటాడు, నేను నేర్పను అంటాడు. కబీర్ దాస్ కి ఆ కాలంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రామనామ శక్తి కలిగినటువంటి వ్యక్తి రామానంద అనేటటువంటి యతి దీక్ష ఇవ్వనన్నాడు. ఇంచేతంటే ఆ కాలపు నిర్ణయాల ప్రకారము, ఆ కాలపు అలవాట్ల ప్రకారము హిందీయేతరులకి మంత్ర దీక్ష ఇవ్వరు. కబీర్ దాస్ పుట్టుక ఎక్కడో మనకు తెలియదు, పెంచిన వాళ్ళు మాత్రం ముస్లింస్ కనుక నేను దీక్ష ఇవ్వనన్నాడు. మరేం చేశాడు కబీరు తెలుసు, ఆయన 3 గంటలకి గంగానదిలో స్నానం చేయడానికి వస్తాడని. ఆయన ఎక్కడైతే మెట్లు దిగుతూ గంగానది వెళ్తాడో అక్కడ పడ్డాడు అడ్డంగా. ఈయన కాలు అతనికి తేలింది, తెలుసు కాలు తగులుతుందని, కావాలనే మెట్ల మీద అడ్డంగా పడ్డాడు. రామ రామ అనుకోవటం అలవాటు కదా, అందులో నార్త్ ఇండియాలో రామ్ రామ్ అనుకోవటం చాలా, అది గురుదీక్షగా స్వీకరించాడు కబీర్ దాస్ అయ్యాడు. మనం గురుదీక్ష అనేది గురువుకి కాదు ఇవ్వాల్సింది మర్యాద, దీక్షకి మర్యాద. దీక్ష అనే పదం ఇంపార్టెంట్. మీరు దీక్ష తీసుకుని నేను దీన్ని సాధన చేస్తాను అనేటటువంటి దీక్ష గురుదీక్ష. గురు అంటే శ్రేష్ఠత్వం అని చెప్పాను కదా, ఆ శ్రేష్ఠత్వం వైపు మనం అందరం కూడా వెళతాం అనేటటువంటి దీక్ష తీసుకుంటే. దీక్షలో కూడా 3 రకాలైనటువంటి దీక్షలు ఉన్నాయి. మీరు ఏ రకమైనటువంటి దీక్ష తీసుకుంటారో ఆలోచించుకోండి. ఒకటి సాధారణమైనటువంటిది, మొట్టమొదట తీసుకునేటటువంటిది బ్రహ్మదీక్ష. అంటే అందులో కేవలం గాయత్రి మంత్ర అక్షరాలు చెప్పబడతాయి, సింపుల్ గా ఒక భావం చెప్పబడుతుంది, గాయత్రి మంత్రాన్ని ఇలా చేసుకో, ఈ నియమాలు పాటించు, ఇది చెయ్యి ఇది చేయకు అని ఆ దేశకాల పరిస్థితుల్లో అతను పుట్టినటువంటి సంస్కారాలను బట్టి, అతనికి చెప్పేటటువంటి మంత్రాన్ని చెప్తున్నటువంటి వ్యక్తి యొక్క సంస్కారాలను బట్టి కొన్ని సాధారణమైనటువంటి నియమాలు ఉంటాయి. అది ఎప్పుడో మనం దాటేసి ఉంటాం ఎన్ని జన్మల కిందతో. మళ్లీ బ్రహ్మదీక్ష గురించి మీరు గొడవ పడకండి, అగ్ని దీక్షలోకి రండి. అగ్ని దీక్ష అంటే ఏంటి, ఇదివరకు గాయత్రి సాధకులు అగ్ని వలె మారారు, వారిలో మీరు కలిసిపోతే, నిప్పులో ఒక సమిత కలిసిపోతే ఇది కూడా నిప్పుగా మారిపోతుంది. అంచేత మనం అందరము కూడా గాయత్రి మంత్ర యొక్క అగ్ని దీక్షలో ప్రవేశిద్దాం. ఈ అగ్ని దీక్షలో ప్రవేశించిన తర్వాత చివరైనటువంటి మెట్టు బ్రహ్మదీక్ష అని ఉంటుంది. ఆ బ్రహ్మదీక్ష వచ్చేంత వరకు అగ్ని దీక్షలోనే మనము మన సాధనలు మొదలెడదాం. ఏంటి అగ్ని దీక్ష అంటే, ఋషులు చెప్పిన విధానంలో సాధనలు చేసుకుంటూ మనము కూడా ఋషుల వలె మారుదాం. ఋషులు గాయత్రి సంహిత అందించారు, గాయత్రి ఉపనిషద్ అందించారు, రకరకాలైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. ఇవంతా కూడా విని కాకుండా సాధ్యమైనంతగా మనం ఆచరణలో పెడదాము అనేటటువంటి దీక్ష తీసుకోవటమే గురుదీక్ష. ఎప్పుడు తీసుకుంటా ముహూర్తం ఏంటి మాస్టారు, ఈ క్షణమే, మళ్ళా వేరే ముహూర్తం ఉంది. ఈ క్షణం నుంచి మనము అగ్ని దీక్షలో ప్రవేశిస్తూ ఈ గాయత్రి మంత్ర సాధన మనలోని ద్విజత్వాన్ని, మనలో ఉన్నటువంటి దేవత్వాన్ని మేల్కొల్పుతుందని ఆశిస్తూ, ఇంకా మళ్లీ క్లాసు నవరాత్రికి ముందు రోజు రాత్రే క్లాస్ అన్నా నేను, సాధన కాదు సాధన. ఇక్కడ మీరు 4 గంటలు చేసుకోవాల్సిందే, ఇంకో గంట పెంచాను సాధన. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మీరు దుర్గా సప్తశతి మంత్ర సహస్రనామ పుస్తకాలు కలెక్ట్ చేసుకోండి. రేపటి నుంచి దుర్గా సప్తశతి మంత్రాలతో ఆహుతులు వేస్తాం, లలిత సహస్రనామ శ్లోకాలతో ఆహుతులు వేస్తాం. నవరాత్రికి రోజు నుంచి కాదు మొదలెట్టడం, నవరాత్రి రోజుకి మనకి సాధక బాధకాలు తెలిస్తే ఏది చేసుకోగలమో ఏది చేసుకోలేమో, దానికి కావలసినటువంటి వస్తువులేమో మనం గమనించుకుంటాం. ఎంత టైం పడుతుందో రేపు చూద్దాం. మనం దుర్గా సప్తశతి యొక్క 700 మంత్రాలతో, లలితా సహస్రనామం యొక్క 183.5 శ్లోకాలతో ఆహుతి పొద్దున్న వేస్తాం, సాయంత్రం వేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి యజ్ఞం కంటే 1 గంట ముందర అయిపోతుంది అని మేము మీకు గ్యారంటీ ఇస్తున్నా. ఇది ఆనందమయ కోశ జాగరణే కదా. మరి ఆనందమయ కోశం మీరు చదివినప్పుడు మరి ఒక గంట పెంచాను కదా అక్కడ గాయత్రి సాధన, 4 గంటలు చేయమని చెప్తున్నావు కదా, మరి అక్కడ బ్యాలెన్స్ చేయాలి కదా. అంచేత యజ్ఞంలో మీకు 1 గంట కంటే ఎక్కువ టైం మిగులుతుంది, ఇంత టైం పట్టదు. ఇప్పుడు మీరు చేస్తున్న దానికంటే కూడా తక్కువ టైం పడుతుంది అని చెప్పినటువంటి యజ్ఞము స్వాహ అన్నది జోడిస్తాం. అంటే ఇప్పుడు లలితా సహస్రనామ ఆహుతులు వేద్దాం అనుకుంది, శ్రీమాత శ్రీ మహారాగి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్రీకుండ సంభూత దేవకార్య సముజ్జత స్వాహ. తర్వాత ఏమన్నా ఇదం గాయత్రి ఇదం నమన అనేద్దాం, అంతా కూడా ఆ గాయత్రి యొక్క స్వరూపాలే. ఆ గాయత్రి యొక్క శక్తి అనేటటువంటి భావనను మనం దుర్గాదేవిలో కూడా ప్రతిష్ఠం చేసుకుందాం, లలితాదేవిలో కూడా ప్రతిష్ఠం చేసుకుందాం. అంచేత దుర్గా సప్తశతి మంత్రాలతో రూపం దేహి జయం దేహి అర్గళా స్తోత్రం అని వస్తుంది. అందులో ఒక శ్లోకం ఇది, రూపం దేహి జయం దేహి స్వాహ ఇదం గాయత్రి ఇదం నమన. ఇలా ఆ శ్లోకాలను స్వాహ తర్వాత ఇదం గాయత్రి ఇదం నమన అనే అంతా మనం ఆహుతి కూడా ఇదే పదార్థంతో వేద్దాం. తర్వాత అవసరం అయితే ఆహుతులు నవరాత్రులలో ఋషులు ఏ విధమైనటువంటి హవిష్యాన్నాన్ని వండి ఆహుతులు వేయమన్నారో దాన్ని వేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది మనసులో ఉంచుకుని ఇంకా క్లాసులు ఉండవు మనకి, సాధనాత్మకమైనటువంటి టైంలో ఉంటాయి. పొద్దున్న 1 గంట గాయత్రి మంత్రం జపం, మధ్యాహ్నం 1 గంట గాయత్రి మంత్రం జపం, సాయంత్రం 1 గంట గాయత్రి మంత్రం జపం చేస్తున్నాం కదా. ఎక్కడో అక్కడ పొద్దున్న 1/2 గంట పెంచుకోండి, సాయంత్రం 1/2 గంట పెంచుకోండి. పొద్దున్న 1 గంటన్నర సాయంత్రం 1 గంటన్నర, లెక్చర్ లేదు కదా, దాని బదులు 1/2 గంట పెంచేసుకోండి, మీకు 4 గంటల గాయత్రి మంత్ర జపం అయిపోతుంది. యజ్ఞానికి కావాల్సినటువంటి టైం యాజ్ యూజువల్ గా ఉంచుకోండి. కానీ 30వ తారీఖున సడన్ గా ఒక ఆదివారం నాడు మనం ఈ గాయత్రి మహావిద్య పుస్తకం మొదలెట్టాం. అసలు నేను మిమ్మల్ని కోరింది ఏంటి, మీరు చదవండి, చదివిన తర్వాత మీకు డౌట్స్ వస్తే అడగండి అని. నాకు పెద్ద డౌట్ వచ్చింది. ఏంటి నాకు వచ్చిన పెద్ద డౌట్? అసలు మీరు చదువుతారా అని. అంచేత మీ బదులు నేను చదివేశాను 3 పుస్తకాలు. అక్కడతో ఆపకండి, మీరు చదవండి ఆ పుస్తకాలను. గురుదేవుల యొక్క ఆ గాయత్రి మహావిద్యా 3 పుస్తకాలు ఇళ్లలో ఉండటం చాలా క్షేమకరం. మీకే కాకుండా మీ సంతతి వాళ్ళకు కూడా, ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. ఓ సినిమాకి వెళ్తే అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది మనకి. 2 పెప్సీలు తాగాం అనుకోండి సినిమాకి వెళ్ళి, 3 గాయత్రి మహావిద్యా పుస్తకాలు కొనేయచ్చు. పెప్సీలు తాకండి ఈసారి సినిమాకి వెళ్ళినప్పుడు. ఏం చేస్తాం, గాయత్రి మహావిద్యాన్ని పుస్తకం కొన్నాం. కానీ పుస్తకం కొని ఈ 7 రోజుల్లో, ఇవాళ ఎంత తారీఖు, 15 21న స్టార్ట్ అవుతుంది నవరాత్రి. అంచేత ఈ 5 రోజుల్లో మీరు ఒకసారి చదివండి, రీడింగ్ ఇచ్చేయండి. మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయకండి. మొదటి లైన్ నుంచి నవలు ఎలా చదువుతారో అలాగా 3 పుస్తకాలు చదివేయండి. ఎక్కడైనా ఏదైనా మీకు అవగాహన వచ్చి రాకపోతే అండర్లైన్ చేసేసుకోండి, దాన్ని అర్థం చేసుకోవటానికి ట్రై చేయకండి. నవరాత్రులలో మధ్యాహ్నం పూట మనం గ్రూప్ డిస్కషన్స్ లా పెట్టుకుని వాటిని డిస్కస్ చేసుకుందాం. కానీ మీరు చదవాలి నా కోరిక అది. నాకు పుస్తకాల మీద గీతలు కనిపించాలి. అదేంతసేపు మాస్టర్ గారు ఒకరోజు పెట్టి తగటే గీకండి. బీ సిన్సియర్ అట్లీస్ట్ ఇన్ దిస్. 3 పుస్తకాలు గురుదేవుడి ఒక్కటి చదవండి. వీలైతే సూక్ష్మీకరణ సాధన కూడా పూర్తి చేయండి. అది కూడా నేను పూర్తి చేద్దాం అనుకున్నాను కానీ ఓవర్ స్ట్రెయిన్ అయిపోతానే. నాకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ నేను చాలా అలసటగా ఫీల్ అవుతున్నా. ఒక 1 వారం రోజులు మాత్రం నేను రెస్ట్ తీసుకోబోతున్నాను. నన్ను ఏ విధంగానూ ఆధ్యాత్మిక సాధనలో డిస్టర్బ్ చేయకండి, డౌట్స్ అడగండి. అన్ని డౌట్స్ నవరాత్రుల్లోనే. కానీ పుస్తకాలు ఉన్నవాళ్లు లేని వాళ్ళు తీసేసుకోండి, మొదలెట్టండి ఇవాళ రాత్రి నుంచి. అదో దీక్షగా, ఇది ఎలాగైతే దీక్షగా విన్నారో, మనల్స్ ఎలా అయితే ఈ పుస్తకం అయిపోయి ఈ 2 పేజీలు అయిపోయి వస్తాను అన్నట్టే ఈ పుస్తకం అయిపోయి భోజనానికి వస్తాను. కొంచెం ఆ మూడ్ లో ఆ సిన్సియారిటీతో కనుక మీరు చేస్తే, ఇప్పుడే విన్నారు మీరు, ఆ వేడి మీద వేడి తగిలితే, దాని మీద నవరాత్రుల్లో ఆ దీక్ష కనుక జరిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని ఆ గురువుల యొక్క ఋషుల యొక్క ఆశీస్సులు అనుగ్రహాలు మనకి మన అందరికీ మన భారతీయులందరికీ లభించాలని కోరుకుంటూ స్వస్తి.